మిగతా కార్యక్రమం అంతా ఎట్లా ఈ చివరి కార్యక్రమాన పెద్దలిద్దరూ చేస్తే వాళ్ళు నిజమైనటువంటి యువకుల్లా ఉన్నారన్నమాట. చూస్తున్న మీరందరూ కూడా అలా చూస్తున్నారు తప్ప కనీసం మనం చప్పట్లు కొట్టాలని కూడా అనిపిస్తలే మనకి. ఈ నాలుగవ బ్రహ్మోత్సవం కార్యక్రమాన్ని చక్కగా జరిపించినటువంటి మన యజ్ఞ ఆచార్యులు సుకుమార స్వామికి అనేక మంగళాశాసనాలు. దీంట్లో పాల్గొన్నటువంటి మిగిలినటువంటి స్వాములందరికీ కూడా మంగళాశాసనాలు. ఈ కార్యక్రమాన్ని పెరుమాళ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మనం ఈ పూట సేవించుకునేటటువంటి అదృష్టం మనకందరికీ కలిగింది. నిన్నను రాత్రి మనం చెప్పుకున్నాం, నిజానికి భగవంతుడికి మనం కళ్యాణం చేయడం ఏమిటి? భగవంతుడు మనందరినీ రక్షించేవాడు కదా. భగవంతుడికి మనం కళ్యాణం చేయడం అనేది ఎక్కడైనా ఉంటుందా? మా తాతగారికి మేమే మ్యారేజ్ చేశామండి అంటే ఎలా ఉంటుందో, దేవుడికి కళ్యాణం మనం చేయడం అంటే అలాగే కదా ఉంటుంది. మరి అలా చేయొచ్చా? చేయొచ్చా అంటే అంత పుస్తకాల్లో చెప్తున్నారు, ఆలయాల్లో చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు, మనం చేస్తున్నాం. కానీ చేయొచ్చు. ఎట్లా? మీ ఇళ్లలో 60వ సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి పెద్దవాళ్ళకి పిల్లలు మళ్ళీ మ్యారేజ్ కార్యక్రమం చేస్తారా చేరా? షష్ఠి పూర్తి మహోత్సవాన్ని చేస్తూ వాళ్ళకి అది ఒక ఉత్సాహంగా, వాళ్ళకి మళ్ళీ క్రొత్త జీవితం ప్రారంభం అయ్యేట్టుగా 60 సంవత్సరాలు ఒక సైకిల్ తిరిగిన తర్వాత, ఒక హాఫ్ ఆఫ్ ది సైకిల్ తిరిగిన తర్వాత వాళ్ళు జీవితంలో మళ్ళీ క్రొత్త మార్గంలోకి, ఇదివరకు లౌకిక మార్గంలోకి వారి జీవితాన్ని సాగించారు, ఇప్పుడు దైవికమైనటువంటి ఒక మార్గంలోకి జీవితాన్ని మళ్ళీ ప్రారంభం చేస్తున్నారు అనే ఒక ఉత్సాహంతో ఇదివరకు రోజుల్లో మన వాళ్ళు పెద్దవాళ్ళకి షష్ఠి పూర్తి అని పేరు పెట్టి మళ్ళీ వివాహపు కార్యక్రమాన్ని అంతటినీ కూడా వాళ్ళకి జరిపించి పిల్లలు ఆనందించడం అనేది ఒక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం కదా. అలాగా భగవంతుడికి కూడా మనం కళ్యాణం చేయొచ్చు. భగవంతుడు స్వయంగా చెప్పుకున్నటువంటి గ్రంథాలని ఆగమాలు అంటారు. ఆగమాల్లో ఏ ఏ కార్యాన్ని ఎట్లా ఎట్లా చేయొచ్చు అనే విషయాలు చెప్పాడు. కళ్యాణ మహోత్సవం కూడా అట్లాంటిదే. నేను అర్చామూర్తిగా ఉండేటప్పుడు మనుష్యులకి ఏ ఏ రకమైనటువంటి మీరు ఉత్సవాలు సేవలు చేస్తారో అట్లాంటివి నాకు కూడా చేసి మీరు ఆనందించవచ్చు. ఇది ఆగమాల్లో ఆయన మనకిచ్చినటువంటి ఒక అవకాశం. అందుకోసమనే స్వామికి అభిషేకాలు చేస్తారు, అలంకారాలు చేస్తారు, కళ్యాణం చేస్తారు. లేకపోతే ఆయనకి అభిషేకం ఎందుకండి? అసలు ఇప్పుడు మనం స్నానాలు చేస్తాం కదా, అంటే మనకి ఒంటి నిండా మురికి పడుతుంది కనుక మురికి తొలగి మళ్ళీ శుభ్రం కావడం కోసం మనం స్నానం చేస్తాం. దేవుడికి మురికి ఏం పడుతుంది? మరి అప్పుడు ఆయనకి స్నానాదులు ఎందుకు? నిజానికి అయితే అవసరం లేదు, కానీ మనకి ఒక ఉత్సాహంతో ఏదైనా ఒక సేవ భగవంతుడికి చేయాలి అని అనిపించినప్పుడు ఎస్ యు కెన్ డూ. మనుషులకి చేసినట్లుగానే చేసుకోండి. అయితే అందులో కొంచెం ఒక ప్రత్యేకతని చూపించాడు స్వామి. మామూలుగా మనుషులు ఎంత డబ్బున్నోళ్ళైనా స్నానం చేశారనుకోండి, వేస్తే పన్నీళ్లతోటో లేకపోతే సెంటు అత్తర్లతోటో ఏదో ఇట్లాంటి వాటితో స్నానాలు చేస్తారు. కానీ దేవుడికి స్నానం చేస్తే దేంతో చేస్తారు? ఎప్పుడైనా చూసారా దేంతో చేస్తారు? పంచామృతాలతో, అంటే పాలు, పెరుగు, తేనె, పండ్ల రసం ఇలాంటి వాటితో చేస్తారు. ఎంత డబ్బు ఉన్నోళ్ళైనా అలాంటి వాటితో చేస్తారండి. పెరుగు పోసుకుంటే ఒళ్ళంతా జిడ్డు, తేనె పోసుకుంటే ఒళ్ళంతా పట్టేస్తుంది, పండ్ల రసాలు పోసుకుంటే మళ్ళీ ఒళ్ళంతా ఈగలు గీగలు వారేస్తాయి. మరి అలాంటివన్నీ భగవంతుడికి అభిషేకం అనే కార్యక్రమాల్లో ఎందుకు వినియోగించాలి? అంటే దానికి కారణం చెప్పారు. ఎందుకు వినియోగించాలంటే ఆయన యొక్క స్పర్శ చేత అది శుద్ధమై ఆ ద్రవ్యం మనకి చేరితే మనం శుద్ధవుతాం. పాలు, పెరుగు, తేనె ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి గుర్తు అంటారన్నమాట, ఒక్కొక్క దానికి ప్రతీక. పాలు ఆవుల నుంచి వచ్చేవి ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాయో మనకు తెలియదు. ఏదో దానికి ఏదో జంతువుల నుంచి ఏదో వస్తాయి, ఒక్కొక్కసారి జంతువుల నుంచి కాకుండా కూడా పాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో, రైట్? కానీ మామూలుగా ఆవుల దగ్గర నుంచి వచ్చేవి పాలు. ఆవులు వేదాలకి గుర్తు, వేదాలకి ప్రతి రూప. ఆ వేదాల్లోంచి వచ్చేటటువంటివి దేవుడు మనకి ఉపకారం చేయడం కోసం తనలో ఏ గుణాలని కలిగి ఉన్నాడో అవన్నీ పాలు చెబుతాయి అని అంటారన్నమాట. పాలల్లో సహజంగా అయితే ఏ మురికి ఉండదండి, పాలల్లో కూడా చాలా స్వచ్ఛత ఉంటుంది. అంటే భగవంతుడి గుణాలు అట్లాంటి సహజమైన గుణాలు. ఇప్పుడు మనకు కూడా ఉంటాయి కొన్ని గుణాలు, కానీ మన గుణాలు వేరు, దేవుడి గుణాలు వేరు కదా. ఇప్పుడు మనకు కూడా ఏదో వాత్సల్యం అనేది ఒక గుణం ఉంటుంది. వాత్సల్యం అంటే ఎదటి వాడిలో ఏవో కొన్ని దోషాలున్నా పర్వాలేదులే అని అంగీకరించడం, అది ఉంటుంది మనలో కూడా. కానీ మనలో ఏదైనా ఒక కారణం చేత ఉంటుంది అది, కానీ దేవుళ్ళో సహజంగా ఉంటుంది అది. మనలో కృత్రిమంగా ఉంటుంది, ఆయనలో సహజంగా ఉంటుంది. ఏ గుణం ఉన్నా ఆయనలో నిష్కారణంగా ఉంటుంది. మనలో ఎదటవాడి నుంచి ఏదైనా మనకు ఒక లాభం ఉందంటేనే మనలో ఆ గుణం పైకి వస్తుంది, అదర్వైజ్ రాదు. దేవుళ్ళు అలాంటివి ఉండవన్నమాట. అంచేత దేవుడి గుణాలన్నీ సహజం, స్వచ్ఛం, దానికి పాలు గుర్తు. అందుకు పాలతో అభిషేకం చేస్తే ఆయన యొక్క ఆ దివ్య విగ్రహానికి తాకినటువంటి ఆ పాలని ఆ అభిషేకం అయిన తర్వాత మళ్ళీ మనం తీసుకోవాలి. దేవుడికి అర్పించింది ఏదైనా ఆ తర్వాత మళ్ళీ మనం తీసుకుంటాం కదా. వస్త్రాలు అర్పిస్తే మళ్ళీ ఆ వస్త్రాలని ఆయనే తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ పెట్టలు పెట్టుకూడదు కదండి ఆయన. ఆయన మళ్ళీ మనకిచ్చేదే, కానీ అప్పుడు దానికి పేరు మారుస్తారు, శేష వస్త్రం అని అంటారు. ఆయనకు పువ్వులు వేస్తే ఆ పువ్వులు వేశాక తిరిగి మళ్ళీ మన దగ్గరికి ఇస్తారు, అప్పుడు అవి నిర్మాల్యము అని అంటారు. దాన్ని ఆయనకి నివేదన చేస్తే తిరిగి మళ్ళీ మనకిస్తారు, ప్రసాదము అని అంటారు. ఏది ఆయనకి మనం అర్పించినా అగైన్ హీ గివ్స్ అస్ బ్యాక్, ఏది ఆయన తీసుకుని వెళ్ళేదంటూ ఉండదు. అలాగే మనం తీసుకున్నప్పుడే ఆయనకి అర్పించిన ఫలము దక్కుతుంది. ఆయనకి మనం ఒక పుష్పం వేసామనుకోండి, ఆ పుష్పాన్ని ఆయన నెగించి మళ్ళీ తీసిన తర్వాత, అంటే అప్పుడే వేసి అప్పుడే తీసేయడం కాదు, ఆయనకి ఎంతసేపు అది ఉండదగునో అంతసేపు ఉంచి ఆ తర్వాత తీశాక అది మనం స్వీకరించామనుకోండి, మన శిరస ధరించామనుకోండి, అప్పుడు మనం పుష్పం అర్పించిన ఫలము ఇప్పుడు దక్కిందని అర్థం, అంటే అది కంప్లీట్ అయిందని అర్థం. ఆయనకి ఏదైనా ఒక పదార్థాన్ని నివేదన చేస్తే ఆ తర్వాత ఆ పదార్థాన్ని భక్తులకి అర్పిస్తే, భక్తులకి అందిస్తే, భక్తులు దాన్ని తీసుకుంటే అప్పుడు ఆ ప్రసాద నివేదన పూర్తయింది అని అర్థమే. అప్పటిదాకా ప్రసాద నివేదన పూర్తయినట్టు కాదు. అట్లాగే ఆయనకి అభిషేకం చేస్తే ఆ అభిషిక్తమైనటువంటి జలాలని మళ్ళీ మనం తీర్థంగా తీసుకుంటే అభిషేకం పూర్తయిందని అర్థం అన్నమాట. లేకపోతే అది మధ్యలో సగంలో ఆగింది అని అర్థం. అది మన దాకా రావాలి, వస్తే అప్పుడు దానికి పూర్తి. అట్లానే పాలు కూడా, పాలు ఆయనకి అర్పించామనుకోండి, ఆ పాలని మళ్ళీ మనకి తీర్థంగా తర్వాత ఇస్తారు. అప్పుడు అది మన లోపలుండే మన గుణాలని, గుణాల్లో ఉండేటటువంటి మాలిన్యాన్ని అది క్లీన్ చేస్తుంది అన్నమాట. మన గుణాల్లో కూడా సహజత ఏర్పడేట్టు చేస్తుంది. పెరుగు కూడా అర్పిస్తారు, పాలు తోడుకుంటే పెరుగు అవుతుంది, అంటే అది ఘనీభవిస్తుంది అన్నమాట. అట్లానే మన లోపల ఏదైనా ఒక విషయం మీద ఒక విశ్వాసం అనేది ఏర్పడితే తెలివి ఘనీభవించినట్టు లెక్క. ఇది నాకు విషయం తెలిసిందండి, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్ అన్నాం అనుకోండి, అంటే ఏమైందన్నమాట, అది ఇదివరకు మామూలుగా ఉండేది అది లోపల స్థిరపడింది అని అర్థం. అందుకు మనలో ఉండే విశ్వాసాన్ని పెరుగుతో పోలుస్తారు. అది భగవంతుడికి మనం అర్పించామనుకోండి, ఆ అర్పించినటువంటి ఆ పెరుగును తర్వాత తీర్థంగా మళ్ళీ మనకి ఇస్తారు. అభిషేకం అయిపోయాక తీర్థం ఇస్తారు కదా, అది మనం తీసుకుంటే మన లోపల కలగాలనుకునే విశ్వాసం సవ్యంగా ఏర్పడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. తేనె కూడా అర్పిస్తారు, నెయ్యి కూడా అర్పిస్తారు. పంచామృతాల్లో నెయ్యి కూడా ఉంటుంది కదా, నెయ్యి ఎప్పుడు వస్తుంది, నెయ్యి ఎట్లా వస్తుంది? ఇప్పుడు మొన్ననే మాకు తెలిసింది, మాకు ఇదివరకు దాకా తెలియదు. పాల పెరుగు మించి ఆ మీగడను తీసేసి అప్పుడు దాన్ని చిలుగుతారట. నో, తోడు పెట్టినటువంటి దానిని యథాతథంగానే చిలకాలి, అంతే తప్ప మీగడ తీసేసి చిలకడం కాదండి. అలా కనుక మనం చిలికినట్లయితే అందులోంచి తేరుకుంటుంది వెన్న, అంత సారంగా పెరుగు యొక్క సారంగా బయటకు వస్తుంది. ఇది వెన్న అంటాం. వెన్న చాలా మెత్తగా ఉంటుంది కదా, చాలా కోమలంగా ఉంటుంది. మనలో ఉండేటువంటి విశ్వాసం, ఏదైనా మనం ఒక భగవంతుణ్ణి మనం విశ్వసిస్తే ఆ కలిగినటువంటి విశ్వాసం మనలో ప్రేమగా పరిణమిస్తుంది. ఈ ప్రేమ అనేది చాలా సున్నితమైనది అంటాము. ఈ ప్రేమ అనేది వెన్న లాంటిది, ఇది కొద్దిపాటి వేడి తగిలితే కరిగిపోతుంది. ప్రేమ అనేది ఇప్పుడు కూడా ఎడబాటుని ఓర్వనీయదు. ప్రేమ లక్షణం అదే కదండి. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తాం, ఒక వస్తువుని ప్రేమిస్తాం, ఆ ప్రేమించిన వస్తువుని ఎప్పుడూ మనతో పాటే కలిగి ఉండాలి అని అనిపిస్తుంది. మన నుంచి కాస్త దూరమైనా అమ్మో నేను తట్టుకోలేను అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఇది మనలో ఉండేటటువంటి ఆ ప్రేమ. ఎడబాటు వల్ల కలిగేటటువంటి తాపాన్ని తట్టుకోలేక కలిగితే అప్పుడు అది కరిగినట్టు లెక్క. ఏమంటాం దాన్ని, ఒకనాడు అట్లాంటి స్థితి ఏర్పడింది అనుకోండి మనకి ఏదైనా ఒక విషయం మీద, అప్పుడు ఏమనిపిస్తుంది, దానికంటే వేరైనవి ఏవీ నాకు అక్కర్లేదన్నట్టు అనిపిస్తుంది. ఏమంటాం దాన్ని, రాగం. ఇప్పుడు నాకు చిన్నపిల్లల్ని మనం చూస్తుంటాం, నాకు జామకాయ కావాలి అన్నాడు అనుకోండి, మీరు యాపిల్ పట్టుకొచ్చి ఇచ్చారు, వాడు తీసుకుంటాడా? తీసుకోడు. నాకు జామకాయే కావాలి, నాకు అదే కావాలి అన్నాడు. అంటే దానికంటే మీరు ఖరీదైన వస్తువు ఇచ్చినా దాన్ని స్వీకరించ బుద్ధి రాదు. దాని యందు ఉండే రాగము ఇతరమైన వాటి యందుండే రాగాన్ని తీసేస్తుంది. దాని పేరు విరాగము. విరాగమే వైరాగ్యము అని అంటారు. దేవుడి మీద భక్తి కలగాలి, దేవుడి మీద ఉండే భక్తికే ప్రేమ అని పేరు. లేకపోతే మామూలు దేవుడి మీద ఉండే ప్రేమని మనం భక్తి అంటాం, అలా అందాం. ఆ దేవుడి మీద కలిగినటువంటి ప్రేమ చేత తదితరమైన వాటి యందు కలిగే అరుచి, దాన్ని వైరాగ్యం అంటారు. ఇది నెయ్యి. ఇది కూడా మన భగవంతుడు కల్పిస్తే అది మళ్ళీ తిరిగి మళ్ళీ మనకి వాటిలో కలిపే పంచామృతాలుగా మళ్ళీ మనకి ఇస్తారనుకోండి, దాన్ని మనం తీసుకుంటామనుకోండి, మనలో ఉండేటటువంటి రాగము సరి అయిన దిశలో సాగును. అవసరం లేని వాటి యందు ఉండేటటువంటి రాగము తొలగును. అందుకు మనకి దాన్ని కూడా చేరుస్తారు. ఆ తర్వాత తేనె. తేనె ఎక్కడికి వెళ్ళొస్తుంది? పుష్పాల్లోంచి కదా వచ్చేది. ఒక్కొక్క పుష్పము మనలో కలిగే ఒక్కొక్క సంకల్పానికి ప్రతీక. ఎన్నెన్నో సంకల్పాలు మనలో కలుగుతాయి. సంకల్పాలన్నీ ఫలించాలనే నియమమే లేదు. 100 సంకల్పాలు లాంటి పుష్పాలు మనలో పూస్తే అందులో ఎన్నెన్నో రాలిపోతాయి. ఉత్పత్తి అంతే, విలీయంతే దరిద్రాణం మనోరథాః. మనోరథాలంటే సంకల్పాలు. ఈ సంకల్పాలు ఎన్నెన్నో పుడుతుంటాయి మనలో, పుట్టినవన్నీ ఫలిస్తాయి. ఏదైనా ఒక్క సంకల్పం స్థిరమైనదైతే, దానికి తగిన కృషి నీలో సవ్యంగా ఉంటే, అచంచలమైనటువంటి శ్రద్ధ దాని మీద నీకు ఏర్పడితే అది ఫలిస్తే ఫలించవచ్చు. ఫలించడం ఫలరూపాన్ని ధరించుట. అందుకు సంకల్పాలన్నింటినీ కూడా పువ్వులంటారు. అందులోంచి తీసిన సారం తేనె. అది భగవంతుడికి అర్పించడం ద్వారా మన లోపల కలిగేటటువంటి సంకల్పాలు సారవంతమైన సంకల్పాలు కలగాలి అని మనకి ఒక అనుగ్రహం భగవంతుడు ఇస్తాడన్నమాట. ఆ తర్వాత పండ్ల రసాలతో కూడా స్వామికి అభిషేకం చేస్తారు. ఆ పండ్ల రసాలే మనం పొందేటటువంటి సత్ఫలితాలు. మనం ఆ పండ్ల రసాలతో అభిషేకం చేసి అది మనం తీసుకున్నాం అనుకోండి, మనకి సత్ఫలితాలు కలిగేటట్లుగా ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు వచ్చిన పర్పస్ మన కోసమని, ఆయన కోసం కాదు. ఆయనకి చేసేవాళ్ళు లేకో, చూసేవాళ్ళు లేకో, లేక ఏదైనా అవసరాలు ఏర్పడో ఆయన మన ఊళ్ళోకి రాలా. మన ఊరు వచ్చి ఆయన ఉన్నది మనందరి కోసం, మనందరినీ బాగు చేయడం కోసం. లేదు మనందరి యొక్క సంకల్పాలని నెరవేర్చడం కోసం, మనని కాపాడడం కోసం ఆయన వస్తాడు మన మధ్యకి. అందుకే ఎంత శ్రద్ధ మనం చూపిస్తాం ఆయన విషయంలో. ఇప్పుడు మన కోసమని మనము రుచినటువంటి వాడికి తగినటువంటి సౌకర్యం కలిగించాల్సిన బాధ్యత ఎవరిది? ఏమండి మా ఇంటికి రండి, కానీ వచ్చేటప్పుడు మీకు కావాల్సిన తెచ్చుకుని రండి, మేము మీ ఇంటికి వస్తాం, మాకు కావాల్సినవన్నీ మీరే చేసి పెట్టండి అంటా? ఇజ్ ఇట్ రైట్? నో. మన ఊరికి ఆయన వచ్చినప్పుడు ఆయనకి తగినవి అవసరమైనవి ఏవో వాటిని సమకూర్చడం అనేటటువంటిది మన రెస్పాన్సిబిలిటీ, ఆయనది కాదు. మన కోసం భగవంతుడు ఈ రూపంలోకి వచ్చాడు. విగ్రహ రూపంలో దేవుడు వచ్చింది ఎవరి కోసం? ఆయన కోసం కాదండి. ఆయన ఉండేటటువంటి ఊళ్ళోట ఈ లోకం కంటే 3 రెట్లు ఎక్కువైనటువంటి జనాభా ఉన్నారట. అక్కడ అపోజిషన్ ఏం లేదండి ఆయనకి. 100% ఆయనంటే ప్రేమతోటి పడి చచ్చేవాళ్ళు. ఆయన సంకల్పం తెలిసి ప్రవర్తించేవాడు కూడా. ఇప్పుడు మనం ఉంటామనుకోండి,